మనలో చాలా మందికి ఇండియాలో స్థిర చరాస్తులు ఉండటం మామూలే. అయితే ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకునేవారు, ఏర్పరచుకున్నవారు ఏదో ఒక సమయంలో ఇండియాలో ఉన్న తమ డబ్బును పెద్ద మొత్తంలో ఇక్కడకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అసలు ఎంత డబ్బు మనం తీసుకురావచ్చు? తీసుకువచ్చిన డబ్బు ఇక్కడ మన ఆదాయం కిందకి వస్తుందా? ఆ డబ్బుపై పన్నులు కట్టాలా? ఇలా అనేక సందేహాలు, ప్రశ్నలు అందరి మెదడును తొలిచేస్తుంటాయి. పెద్ద మొత్తాలలో ధనాన్ని తీసుకురావాలంటే ఇరుదేశాలలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నది సౌమ్యశ్రీ రాళభండి. దేశ విదేశాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సమాచారాన్ని మా SBS ఆడియో యాప్ ద్వారా వినండి. ఇండియాలో పుట్టి పెరిగిన వారెవరైనా 182 రోజులు ఆ దేశాన్ని వీడి మరో దేశంలో ఉంటే వారిని నాన్ రెసిడెంట్ ఇండియన్స్గా పరిగణిస్తారు. అలాగే భారత సంతతికి చెంది ఇతర దేశాల పౌరసత్వాన్ని పొందిన వారిని కూడా ఎన్ఆర్ఐలుగా, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఎన్ఆర్ఐ అనగానే ఇంచుమించు అందరికీ ఇండియాలో ఎన్ఆర్ఏ లేదా ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. తప్పనిసరిగా ఉండాలి కూడా. ఇంతకుముందు ఇండియాలో ఉన్న సేవింగ్స్ అకౌంట్స్ను ఎన్ఆర్ఐ అకౌంట్లుగా మార్చుకోవచ్చు. మన ఈ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ల నుంచి ఆస్ట్రేలియాలోని వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా డబ్బును పంపించుకోవచ్చు. దీనిపై ఎటువంటి ఆదాయ పన్ను ఉండదు, ఎందుకంటే డబ్బును మీరు ఆస్ట్రేలియాలో సంపాదించలేదు. ఆ ధనం మీరు ఇదివరలో ఇండియా బ్యాంకులో దాచుకున్న మీ పర్సనల్ సేవింగ్స్. పర్సనల్ సేవింగ్స్ను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు నిరభ్యంతరంగా బదిలీ చేసుకోవచ్చు. అలా బదిలీ చేసిన మొత్తం మీద పన్ను ఉండదు. కానీ ఆ ధనం ఇక్కడ బ్యాంకులో వేశాక ఏటా వచ్చే వడ్డీపైన మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇలా పంపించేటప్పుడు ఆనాటి డాలర్ రూపాయి ఎక్స్చేంజ్ రేట్లు, బ్యాంకు ఛార్జీలు ఉంటాయి. అయితే ఈ సందర్భంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఉంది. అది ఇండియా ఆస్ట్రేలియా దేశాల మధ్య ఉన్న డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ గురించి. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఎన్ఆర్ఐలు తమ ఆదాయాలపై కేవలం ఒక్కసారే పన్ను కడతారు. 1991లో ఇరుదేశాలు ఏర్పరచుకున్న ఒప్పందం అనుసరించి ఒక వ్యక్తికి ఆదాయం ఏ దేశంలో అయితే వస్తుందో, ఏ దేశంలో అయితే అతడు పన్నుదారుడిగా గుర్తింపు పొందుతాడో ఆ దేశంలో పన్ను కడతాడు. తద్వారా ఒకే ఆదాయానికి 2 సార్లు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఒకవేళ ఆస్ట్రేలియాకు రాకముందు వచ్చిన జీతభత్యాలు, ఇళ్ల అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, అలాగే ఇతరత్రా ఏమైనా పెట్టుబడులపై వచ్చే ఆదాయాలపై ఇండియాలో పన్ను కట్టి ఉంటే ఆ ధనాన్ని ఆస్ట్రేలియాకు తెచ్చినప్పుడు ఎటువంటి పన్ను కట్టనవసరం లేదు. కాకపోతే ఇండియాలో ఆదాయపు పన్ను కట్టిన డాక్యుమెంట్లను మాత్రం ఒకవేళ ఆస్ట్రేలియా ఆదాయ పన్ను శాఖ వారు అడిగితే చూపించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎంత ధనాన్ని మనం బ్యాంకుల ద్వారా నేరుగా లేదా ఇతర పంపిణీ వ్యవస్థల ద్వారా పంపించవచ్చు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.5 మిలియన్ డాలర్ల దాకా నేరుగా ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి పంపించుకోవచ్చు. ఈ ధనాన్ని బదిలీ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇండియాలోని ఆదాయంపై పన్ను కట్టినట్టుగా చార్టర్డ్ అకౌంట్ ధృవీకరించిన 15CA CB సర్టిఫికెట్లను తప్పనిసరిగా పొందాలి. అదే ఎన్ఆర్ఏ అకౌంట్ నుంచి అయితే ఎంత ధనాన్నైనా పంపించవచ్చు. దీనికి ఎటువంటి సర్టిఫికెట్టు పొందనవసరం లేదు. అయితే ఈ 2 సందర్భాల్లోనూ మీ పాన్ కార్డ్, పాస్పోర్ట్ కాపీలు వంటి పత్రాలు బ్యాంకుకు అందజేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం, ఎన్ఆర్ఏ అకౌంట్లోని ధనంపై, దాని నుంచి వచ్చే వడ్డీపై ఇండియాలో పన్ను ఉండదు. ఎందుకంటే ఆ సొమ్ము విదేశాల నుంచి పంపినది కనుక దానిపై మనం అప్పటికే పన్ను కట్టి ఉంటాం. అందుకే ఆ అకౌంట్లోని మొత్తాన్ని పంపడానికి పరిమితులు లేవు. ఇక ఎన్ఆర్ఓ అకౌంట్లోని ధనం ఇండియాలో సంపాదించినది అయి ఉంటుంది కనుక ఆ సొమ్ముపై, బ్యాంకు వడ్డీలపై పన్ను ఉంటుంది. ఇండియా రూపాయలను బయట దేశాలకు పంపేటప్పుడు అందుకే సహజంగా పరిమితులుంటాయి. ఇక తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు గాని బహుమతుల రూపంలో ఇచ్చే ధనంపైన కూడా ఎటువంటి పన్ను ఉండదు. బహుమతి రూపంలో ఇచ్చే ధనంపై ఎటువంటి పరిమితులు లేవు. బహుమతి రూపంలో అందిన ధనాన్ని ఆస్ట్రేలియాలో ట్యాక్స్ రిటర్న్స్ లో చూపించాల్సిన అవసరం కూడా లేదు. అయితే బహుమతుల రూపంలో పంపే ధనాన్ని 2-3 దఫాలుగా పంపుతుంటే తల్లిదండ్రులు తాము ఈ డబ్బును కేవలం బహుమతిగా ఇస్తున్నామని లేఖ రూపంలోనో, ఇమెయిల్ రూపంలోనో ఖరారు చేయటం మంచిది. దానివల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఒక్కసారి పెద్ద మొత్తాన్ని పంపినా ఇటువంటి పత్రాన్ని జత చేస్తే మంచిది. అలాగే తాతలు, తండ్రుల నుంచి ఏవైనా స్థిర చరాస్తులు కనుక సంక్రమిస్తే వాటిపై ఇటు భారతదేశంలో కానీ అటు ఆస్ట్రేలియాలో కానీ సాధారణంగా ఎటువంటి పన్నులు కట్టనక్కర్లేదు. కానీ ఆ ఆస్తులను అమ్మినప్పుడు మాత్రం 2 దేశాల్లోనూ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. అదే మీకు ఒక ఇల్లు సంక్రమించినా లేదా ఏదైనా ఇల్లు ఉంటే దానిని అమ్మినప్పుడు, ఆ ఇంట్లో కనుక మీరు స్వయంగా నివసించి ఉండి ఉంటే అంటే మీ తల్లిదండ్రులు గాని దాన్ని తమ నివాసంగా చెప్పుకుని ఉంటే, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కాకపోయి ఉండింటే దానిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. అలా కానిచో ఇండియాలో కట్టిన పన్నుపై ఫారిన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్సెట్ను పొందవచ్చు. ఇలా స్థిరస్థిరాస్తుల పన్నులపై రేట్లు, నియమ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందుకని ఆదాయపు పన్నులలో అనుభవజ్ఞులైన వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి.
మరిన్ని విషయాలను వెబ్సైట్ sps.com.au/తెలుగును లేదా SBS తెలుగు ఫేస్బుక్ పేజీని ఫాలో చేయండి.